అందరూ అంత దూరంగా ఎందుకున్నారమ్మ, ముందుకు వస్తే దగ్గరగా మాట్లాడుకోవచ్చు కదా. మీ ముగ్గురే, మీరు కదలేమ్మా, దగ్గర కూర్చోండి. సో ఇందాక విన్నటువంటి ఒక గంటసేపు మనం విన్నటువంటి మాటల్లో నుంచి ఏ విషయాలు మనం చేయడానికి సాధ్యమవుతుందో ఒకసారి అందరూ మాట్లాడితే బెస్ట్గా ఉంటుంది. ఏమేమి చేయొచ్చు అని అడుగుతున్నాను. మనం ఇతరుల గురించి ప్రార్థన చేయొచ్చు. ఇంకా అమ్మా ఏం చేయొచ్చు? విశ్వాసంతో విశ్వాసాన్ని ఎలా అప్లై చేస్తారు? ఏమన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ఏమ్మా చెప్పండి అమ్మా. అమ్మా మీరు చెప్పండి, ఏం చేయాలనుకుంటున్నారు అది చెప్పండి. ఓకే అమ్మా, వాకింగ్ కూడా చెల్లించే విధంగా చేసుకోవాలి, అదే విశ్వాసం. అమ్మా ఎందుకమ్మా ఇక్కడ ఖాళీ లేకపోతే తాళ్ళు అందరూ? అందరూ వాక్యంలో ఎదగడం గురించి మనం అసలు మాట్లాడుకోలేదు కదా. మీరేం చేస్తారని అడుగుతున్నాను. ఓకే అమ్మా, నేను అడుగుతుంది ఇప్పుడు విన్న దాన్ని బట్టి మీరేమన్నా కొత్తగా చేస్తారా అంటున్నాను. నాకు తెలిసి మీరు అది ఎప్పుడు చేస్తుంటారని నా ఫీలింగ్. ఈ మెసేజ్కి ముందు కూడా మీరు అది చేస్తుంటారు అవునా? ఓకే తమ్ముడు ప్రార్థన చేస్తున్నాడు. రాము అవును. బ్రదర్ అంటే ఎలా చేస్తారు వాక్యం పట్ల? సో కోటి గారు చెప్పాలంటే ఓకే ప్రసాద్ గారు సతీష్ పాస్ గారు నవీన్ పాస్ గారు నిజంగానే మనం వింటున్నటువంటి వాక్యాలని మనం సీరియస్గా తీసుకోవడం అని అంటే నిజమే ఈ వాక్యాన్ని బట్టి మనం ఈరోజు ట్రై చేద్దాం వింటున్నటువంటి వాక్యాన్ని. ఇదిగో పలాను రోజు విన్నటువంటి పలాని సేవకుడు ద్వారా విన్నటువంటి వాక్యం నిజమే అని నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు దాన్ని ఇదిగో ఈరోజు ఈ పరిస్థితిలో దీన్ని వాడినప్పుడు ఈ వాక్యం ద్వారా అప్పుడు నువ్వేంటంటే నెక్స్ట్ టైం ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు నువ్వు చెప్పే మాటల్లో ఏమునుంటుందంటే దేవుని వాక్యం ఉంటుంది. ఇదిగో నీ బైబిల్లో ఉన్నటువంటి పలాని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు, ఆ వాక్యాన్ని బట్టి ఆ స్థితిలో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేయడాన్ని చూశానన్నప్పుడు దేవుని వాక్యం యొక్క ఫలింపును మనం చూడగలుగుతాం. లేకపోతే ఏం చేస్తాం, మీరు మా దగ్గరికి రండి ప్రార్థన చేస్తాం మీకు ఊడిపోతాయి లేదంటే మా చర్చికి రండి ఇలా చెప్తామే కానీ దేవుని వాక్యాన్ని బోధించం. దేవుని వాక్యాన్ని బోధించకుండా దేవుని మాటను మనం అందులో కలపకుండా మీరు ప్రార్థన చేస్తే మేబీ జరిగితే జరగవచ్చేమో, లేదంటే సేవకుడి మీద ఉన్న విశ్వాసాన్ని బడితే జరిగితే జరగవచ్చేమో కానీ, బట్ నీకు ఇచ్చిన కరెన్సీని నువ్వు వాడడం మిస్ అవుతావు. ప్రతిసారి కూడాను ఇంకెవరి కరెన్సీనో వాడాల్సి వస్తుంది. బట్ దేవుడైతే మనకి అలాంటి విశ్వాసాన్ని మనకి ఇవ్వలేదు. ఎవరైతే అక్కర్లో ఉంటారో వారికి ఇవ్వడానికి మనకి ప్రతి ఒక్కరికి తగిన పరిమాణం చొప్పున విశ్వాసం ఇవ్వడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరికి అది ఇవ్వబడింది. కాబట్టి మనం క్రైస్తవులుగా ఈ లోకం మనల్ని ఎప్పుడు గమనించగలుగుతుంది అని అంటే వారు ఒక అవసరతలో ఉన్నప్పుడు నీ దగ్గరికి రాగలిగినప్పుడు మాత్రమే. అవునా? ఈరోజు మామూలుగా మనకి ఎవరైనా మెసేజ్ చెప్తున్నారనుకోండి, మీరు నిన్న ఒక అన్నామంటారు వాక్యాన్ని మెసేజ్ టీవీలో వింటాం. నేను జనరల్గా తెలుగు చూడడం అంటే ఇంగ్లీష్లో యూట్యూబ్ అవే చూస్తాను కానీ తెలుగు మెసేజ్లు విన్నా. సో ఒక మెసేజ్ ఏదో చెప్తే మంచిగా చాలా సో నా వైఫ్ వింటా ఉందన్నమాట. సో 40 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అనుకుంటాను అది వచ్చినట్టుంది. సో నేను ఫోన్ చేస్తా ఉన్నాను, అయిపోయిన తర్వాత ఆయన వచ్చి, మరి ఇది భారమైన పరిచర్య కాబట్టి మీరు డబ్బులు ఇవ్వండి, నేను మరీ అడుక్కోవట్లేదు అందుకే అకౌంట్ నెంబర్ ఇవ్వట్లేదు, మీరు ప్రేరేపిస్తే నాకు ఫోన్ చేయండి అన్నారు. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఓకే అమ్మా రాము గారు విన్నావా నేను అడిగిన క్వశ్చన్? ఒక ఒక ఆయన చాలా మంచి మెసేజ్ చెప్పాడు. అయిపోయిన తర్వాత మరి ఇది భారం అయింది కాబట్టి డబ్బులు పంపించమన్నాడు. చెప్పేస్తే లోపలికి వెళ్ళిపోతాం, అయిపోయింది నీది లాస్ట్ ఛాన్స్. దాని మీద మీ అభిప్రాయం చెప్పమన్నాను, అభిప్రాయం చెప్పమన్నాను, అభిప్రాయం మిమ్మల్ని చెప్పమన్నానండి. నేను ఇది పరిస్థితి, ఈ సీన్లో ఉన్నాడు ఆ వ్యక్తి, మీ అభిప్రాయం చెప్పండి అంట. మీరు ఏం చెప్తారనేది మీ ఇష్టమే, నేను అడగట్లేదు మిమ్మల్ని. ఇలా చెప్పండి అని నేను అడగట్లేదు, మీ అభిప్రాయం చెప్పండి అంటున్నాను. ఇవ్వాలి లేదు, ఆయన చెప్తే నేను క్లోజ్ చేస్తాను. చెప్పండి. సో ఎవరికి మనకి ఆ 1 అవర్ ఏం చెప్పాడో ఎవరికి ఏం అవసరం? లాస్ట్ 20 నిమిషాల, సారీ 1 మినిట్ అడిగాడా, 20 సెకండ్స్ అడిగాడా? మన టాపిక్ అదే. ఇప్పుడు 1 అవర్ ఏం మాట్లాడారు, వాళ్ళ విశ్వాసం ఏంటి నీకు తెలియదు, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు నీకు తెలియదు, బట్ లాస్ట్లో డబ్బులు అడిగాడు కాబట్టి ఇది మంచోడు కాదు. సో మంచోడో చెడ్డాడు కాదు ఇక్కడ నా డిస్కషన్. 1 అవర్ దేవుని వాక్యం ప్రకటించబడినప్పుడు అందులో ఉన్నటువంటి ఏం మాట అయి ఉంటుంది, అరే కనీసం చెప్పడం రానటువంటి ఒక వ్యక్తి నిలబడి మాట్లాడితేనే దేవుడు ఒక గొప్ప సేవకుడు చార్లెస్ స్పర్జన్ అన్న వ్యక్తిని నిలబెట్టుకుంటే ఓకే ఆయన ఏదో ఆవేశంగా చెప్తున్నాడు మంచి వాక్యమేనని నాకు కూడా అనిపించింది. బట్ మన టాపిక్ అంతా ఎక్కడికి పోతుంది? ఆ వ్యక్తి, సపోజు మనము ఓకే సపోజ్ నేనే అనుకుందాం ఇక్కడో బ్రేస్లెట్ వేసి ఇక్కడ ఏదో పెట్టి ఓకే ఇలా చెప్పి మెసేజ్ చెప్పాను అనుకో, మీరు ఎక్కడ ఏం ఆలోచిస్తారు? ఓకే నేను ఈ డ్రెస్ వేసుకొచ్చేటప్పుడు, సరే దానికి ముందు మావిడ నేను వచ్చేటప్పుడు చపాతీలో ఏవో పొద్దున ఉండిన చిక్కుడుగాయ కూర ఏదో పెట్టండి, ఏంటి నువ్వు నన్ను ఏదో సేవకు సిద్ధపరుస్తున్నట్టున్నావు అన్నాను. ఏంటి అంటే చపాతీ తినలేవు అనుకుంటే దాంట్లో మళ్ళీ పొద్దున మిగిలిపోయిన కర్రీ ఒకటి, సరే అంటే ఏంటి డ్రెస్ వేసుకెళ్తున్నావు నువ్వు, ప్రేయర్కి వెళ్తున్నావా లేదంటే ఏమన్నా సాధారణ ఆరాధన, ఏమంటే బ్లాక్ డ్రెస్ వేసావా? సో మన ఫీలింగ్ ఏంటంటే వైట్ డ్రెస్ వేసుకొని చెప్పారనుకోండి, డెఫినెట్గా స్పిరిచువలే. బట్ వేరే బట్టలు వేస్తే మాత్రం ఇమీడియట్గా. సో మనం దేన్ని కాన్సన్ట్రేట్ చేస్తాం? దేవుని వాక్యం ఎలాగ ప్రకటిస్తున్నారు, లేదంటే దేవుని వాక్యంలో మనం తీసుకోవడానికి ఏమన్నా ఉందా? అవునా? ఆ విషయాన్ని మనం ఇప్పుడు మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం? చెప్పబడుతున్నటువంటి ఒక 1/2 అవరో 1 అవరో లేదంటే ఇంకెవరు మెసేజో అనుకుందాం, అందులో దేవుని వాక్యం ఎలా పనిచేస్తుంది, ఒక్కొక్కరికి ఒక ఇచ్చిన తలాంతును బట్టి వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తుల్ని వాడుకుంటారు, అలాంటప్పుడు వారి విశ్వాసంలో మనం తీసుకోవాల్సింది ఏంటి అన్నదాన్ని మనం తీసుకోగలుగుతున్నామా? నాకు గుర్తుండే అయితే ఇందాక మనం చదువుకున్నప్పుడు ఇది చదువుకున్నాం, ఏంటి చర్చ్కి వస్తే చాలు చాలా హ్యాపీగా ఉంటుంది, చర్చ్లోనే ఉండాలనిపిస్తుంది. ఇందులో రాస్తాడు జాన్ బన్యన్ ఏంటి అని అంటే చర్చ్ గంటలు కొట్టేటప్పుడు అసలు యేసు ప్రభువు దగ్గర కొడుతున్నట్టే ఫీల్ అయిపోయాడట, చర్చ్లో పరిచర్య చేయడం గురించి జాన్ బన్యన్ చెప్తున్నమాట. సో సంఘంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు స్టార్టింగ్ మనకి ఎలా ఉంటుంది అంటే పాస్టర్ గారు ఏ మాట చెప్పినా ఉంటుంది, సో ఎక్కడ మెసేజ్ చెప్పినా వినేస్తూ ఉంటాం, ఎక్కడ బుక్ చదివినా దాని గురించి వినేస్తూ ఉంటాం, పాటలన్నీ పాడేస్తాం, ఎవరు చెప్పినా మెసేజ్ అంతా వింటూ ఉంటాం. ఒకసారి వాక్యంలో ఎదిగే కొంది వాక్యం వింటాం మానేస్తాం, చెప్పే సేవకుడిని అసెస్ చేయడం మొదలు పెడతాం. ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే నీ 1 అవర్ వాడిని ఫిల్టర్ చేయడమే నీకు సరిపోద్ది. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు అయితే అసలు ఆ ప్రోగ్రాం చూడాల్సిన అవసరం కూడా నీకు లేదు, సో పక్కన పెడదాం. బట్ నువ్వు చూస్తున్నావు అని అంటే వారి విశ్వాసాన్ని మనం అనుసరించాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు చెప్తున్నటువంటి వాక్యం ఏంది, చెప్తున్న దాంట్లో మనకేమైనా ఉపయోగపడుతుందా లేదా అన్నది మనం తీసుకోవాల్సినటువంటి అంశం. లేదంటే చెప్పబడుతున్నటువంటి వాక్యానికి మెసేజ్కి ఆధారమైనటువంటి రిఫరెన్స్ ఏది ఇదని. కానీ మనం ఎక్కువసార్లు ఏం చూస్తామంటే ఫ్యాన్సీ నంబర్ అంటే అమ్మా 9 కానీ 1 కానీ త్రీ కానీ, త్రీ కూడా వాడతారా? ఫ్యాన్సీ అంటే ఏంటమ్మా, ఫ్యాన్సీ నంబర్లు అంటే? వాటికి బాగా డబ్బులు ఇచ్చి, సో అది వేసుకున్నాడు ఎవడైనా నైన్ కానీ లేదంటే ఒకటో ఆ వన్ కానీ నంబర్ వేసుకొని చూస్తే అబ్బా ఇది మంచి. సో ఆ వన్ నంబర్కి కానీ నైన్ నంబర్కి కానీ అది అది కూడా ఒక నంబరే అన్ని నంబర్లో, బట్ అది వేసుకున్నోండి మనం ఎలా చూస్తాం, అబ్బా ఇటు బాగా రిచ్ లేదంటే బాగా. ఈరోజు మనం ఏదైనా ఫ్యాన్సీ ఏంటి అంటే మీ సేవకుడిని మీరు ఎలా పరిచయం చేస్తారు? కోటి ఎవరికైనా చెప్పినప్పుడు మన సేవకుడిని మనం ఎలా పరిచయం చేస్తాం? మా పాస్టర్ గారికి పెళ్లి కాలేదు, మా పాస్టర్ గారికి చర్చ్లో డబ్బులు అడగరు, మా పాస్టర్ గారు ఎవరిని కూడాను లెక్క చేయరు, మా పాస్టర్ గారు అందరికీ ఎడాపెడా ఇచ్చేస్తారు. ఇంకా మా పాస్టర్ గారు కలర్ వేసుకోరు, మా పాస్టర్ గారు రంగులు వేసుకోరు, ఇంకా కాదు దానివ్వండి, మా పాస్టర్ గారు నగలు వేసుకోరు, ఇంకా సో ఎవరిని పరిచయం చేస్తూ ఉంటాం? సో మన స్పిరిచువాలిటీని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం? మీకు తెలుసా మేము పలాని సంఘం, సంఘం ఏంటి స్పెషాలిటీ అంటే ఇవి, మా పాస్టర్ గారు వచ్చారు, మా పాస్టర్ గారు ఇచ్చారు, మంచిదే. సేవకుని యొక్క విశ్వాసాన్ని మనం వెంబడించాలి. మనం చెప్పే వాటిలో సేవకుని విశ్వాసం ఎక్కడ తీసుకుంటాం మనం? పెళ్ళి చేసుకోలేదు అన్నారు, మరి మీరేం వెంబడిస్తారు? వీళ్ళకేం పెళ్లి కూతురు దొరకలేదని ఇబ్బంది పెడుతున్నారు అంటే యూత్లు ఆయన వైపు చూడకండి, మామూలుగా చెప్తున్నా. అంటే మరి అలవాటు వచ్చేసింది, సరే నీకు పెళ్ళి అయిపోయింది అందుకని నీటి పక్క తీసేసాను. ఏమనుసరిస్తాము? నేను ఈ ప్లేస్లోకి వచ్చి ఆయన ఎంత క్లోజ్గా చూశానంటే డబ్బులు ఇస్తే తీసుకోవట్లేదు ఆయన, తీసుకోకపోతే ఏంటండి డబ్బులు తీసుకురు అంటే నువ్వు రక్షించబడలేదు కదా అందుకే డబ్బులు తీసుకొని చర్చ్కి రండిలే అన్నారు. అది కాదండి బాబు చెప్పండి, నేను అప్పుడు కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి చర్చ్లో డబ్బులు ఇవ్వడం అన్నది తెలుసు, టైత్ ఇవన్నీ భాగాలు ఎంత తెలియదు కానీ బట్ డబ్బులు ఇవ్వాలి, బట్ టైత్ అన్నది నాకు బుర్రలో ఉంది, సో డబ్బులు తెచ్చిస్తే ఆయన వద్దు అంటున్నాడు. సో దీనికి ఏం చెప్పాలంటే మీరు రక్షణ పొందండి, రక్షణ పొందడం అంటే బాప్తీసం అన్నారు. సో ఒకరోజు అడిగాను, సరే అయితే బాప్తీసం ఇచ్చేయండి అన్నాను. ఎందుకు తీసుకున్నాను చెప్పండి? బాప్తీసం ఎందుకు తీసుకుంటాం, అందులో ఉన్న విషయం ఏంటి, ఇదేమి నాకు తెలియదు, ఈయన ఏదో వాక్యం చాలా బాగా చెప్తున్నాడు, ఈయన చూస్తే ఇప్పుడు కాదు అప్పుడు ఇంకా బీభత్సంగా ఉండేది, ఏంటి పొద్దున్నే వెళ్ళిపోవటం, మళ్ళీ 7 ట్రైన్ దిగారంటే ఆటోలో పరిగెత్తుకుంటూ వచ్చి 8 వాక్యం చెప్పడం, అంతా ఎలా ఉండేదంటే రోజువారీ ఫుడ్ కూడాను దేవుడే పంపించడం, ఆ మెసేజ్లో మాటలు అవన్నీ ఎలా ఉండేయంటే దేవునితో ఉండడం అంటే. సో నా విశ్వాసం అంతా ఎక్కడ ఉంది అని అంటే, ఓకే సేవకుడు ఇలా నడిపిస్తాడు కాబట్టి డెఫినెట్గా ఉంది. ఆ టైంలో ఆయన గట నేను బాప్తీసం ఎందుకు తీసుకున్నాను, మా సేవకుడు డబ్బులు తీసుకోవట్లేదు కదా, సరే తీసుకో బాబు ఇప్పుడు అని చెప్పేసి తీసుకున్న తర్వాత మామూలుగా ఇచ్చాను. సో అప్పుడు ఆయన నాకు అప్పుడు నా దగ్గర ఒక ఏదో క్యాంప్కి వెళ్ళి వచ్చాను, కొద్దిగా డబ్బులు ఉన్నాయి ఆయనకి ఇవ్వబోతే ఆయన మళ్ళీ పిలిచారు, మొన్నే కదా ఇచ్చారు మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు అన్నారు. ఎవడని డబ్బులు ఇస్తే తీసుకుంటాడు, ఈయన ఇంటికి వచ్చిన వేస్తున్నాడు అనుకుని అప్పుడు అడిగాను. అది కాదండి, నేను ఇలా క్యాంప్ వెళ్ళి వచ్చాను, అక్కడ డబ్బులు వచ్చినాయి అయ్యే ఇస్తున్నాడు. ఓకేలే. అది అయిన తర్వాత ఆయన్ని, సరే నా దగ్గర డబ్బులు కొద్దిగా వచ్చిన తర్వాత మనకి స్పీకర్ సిస్టమ్ లేదు కదా దాన్ని కొంటాను అని అంటే ఆయన అన్నారు, మీరేం వద్దులేండి ప్రార్థన చేయండి, డబ్బులు ఇనక్కర్లేదు ఇప్పటికే చాలా ఇచ్చారు, మీరు ఓ పని చేయండి ప్రార్థన చేయండి. ఇదేమి అని అంటే, ఇప్పుడు నాకు మైక్ సెట్ కొనిచ్చారు అనుకోండి, అది చూసినప్పుడల్లా మీ పేరు రాయకపోయినా మీ ఫీలింగ్ అదే, నేనే ఇచ్చాను నేనే ఇచ్చాను. ఇప్పుడు అనకపోయినా రేపు కోపం వచ్చి పోయారు, పోయేటప్పుడైనా అందరికి చెప్తారు నేను చెప్పిన మైక్లోని చెప్తున్నారు అని. ఎందుకంటే ప్రార్థన చేయండి కావాలంటే దేవుడు ఎందుకంటే పెద్దది ఇస్తాడు. ఓహో, సో డబ్బులకు మించింది ఉన్నది, ఆ కరెన్సీ వేరుగా ఉంది. సో ఏ విశ్వాసాన్ని ఏ కరెన్సీని బేస్ చేసుకొని నీ సేవకుడిని నువ్వు వెంబడిస్తావు. నీకు ఫ్యాన్సీగా ఉంది, వేరొక సేవకుడిని చూస్తే ఆ డబ్బులు అడుగుతున్నాడు, రంగేసుకుంటున్నాడు, అవి పెట్టుకుంటున్నాడు, ఇవి పెట్టుకున్నాడు. మీకు ఒక విషయం చెప్పనా, మనం ఎక్కువ మందిని పరిచయం చేసుకో, మనకు తెలియదు. చిలకలూరు బ్యాట్లో ఒక ఆయన ఉన్నాడు, సంఘం పేరు నాకు ఐడియా లేదు, మన తమ్ముడు చెప్తాడు. హైదరాబాద్ నుండి, హైదరాబాద్ అక్కడికి 300 కిలోమీటర్స్, హైదరాబాద్ నుండి చుట్టుపక్కలన్నిటి నుంచి కూడాను వాళ్ళు వచ్చి మెసేజ్ అంటారు. ఆయన ఎవ్రీ వీక్ అది మామూలు షెడ్లో ఉంటుంది, ఒక 5,000 మందికి అయిన తర్వాత ఫుడ్ కూడాను సర్వ్ చేస్తూ ఉంటారు. ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆయనకి ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ కూడాను ఆ రేకుల షెడ్ పక్కన ఇంకో రేకుల షెడ్లో వాళ్ళు ఉంటారు. ఆయన సంఘం ఎంత సైజు, ఆయన ఫుడ్ అంతా పెడతాడు, డబ్బులు ఏ వస్తాయో అవన్నీ ఖర్చు పెట్టేస్తారు. ఆయనకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఆధార్ కార్డు లేదు. మన పౌరస్థితి ఎక్కడుంది, పరలోకంలో. ఆయన ఇంకా అప్పుడెప్పుడో పాతకాలంలో కొనుక్కున్న బండి మీదే, దాని మీదే తిరుగుతాడు. ఎందుకు లేవు అని అంటే, మనకు ఆధార్ కార్డు మనకెందుకు భయ్యా, మన పౌరస్థితి అక్కడుంటే మీరేంది ఇక్కడ ఆధార్ కార్డు అంటారు, బ్యాంకంగా ఉంటే అయిలేవు. మీరు ఆ సంఘంలో ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది, అర్థమైందా? 5,000 సంఘం ఉన్నా పాత బండి మీద తిరుగుతా, కనీసం బ్యాంక్ అకౌంట్ లేకుండా నీ సంఘానికి హైదరాబాద్ నుంచి వస్తున్నారు అంటే నీ సంఘాన్ని నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఫ్యాన్సీ సేవకుడిని బట్టి ఫ్యాన్సీ. నువ్వేంటి నేర్చుకుంటావు వాళ్ళ నుంచి, లేని వాటిని గురించి కుంగకూడదు, భయపడకూడదు. నా సేవకుడు విశ్వాసం ఇదిగో ఇలా ఉంది, నేను ఎందుకు భయపడాలి అని దేవుణ్ణి ఆధారంగా చేసుకున్న వాళ్ళ బ్రతుకును మనం ఆధారంగా తీసుకోవాలి. కానీ ఇంకొక సేవకుడిని విమర్శించడానికో, లేదంటే మనం మన సేవకుడి యొక్క ఫెయిత్ని తీసుకొని మన ఫెయిత్ అన్నట్టు, బ్రదర్ మీరేం చేస్తారంటే మా చర్చిలో నేను బాగా తుడుస్తాను, కడుగుతాను, చేస్తాను, అది కాదు కదా పరిచర్య. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటున్న ప్రతి విషయాన్ని, అంటే ఇక్కడుండి వాక్యాన్ని వింటున్నటువంటి మనము నేర్చుకుంటున్నటువంటి ప్రతి విషయాన్ని బోధించే స్థాయికి ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు. సంగన ఈయన కూడాను అదే చెప్తారు. మీరు ఇంకా ప్రార్థన చేయించుకోవడానికి వస్తారా, చేయండి అంటారు కదా, మీరు వేరొకరికి చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. మీరు విశ్వాసంలో ఎదిగినప్పుడు కదా మీకు వేరొకరు వ్యక్తులకి మీరు చెప్పడం కానీ చేయడం కానీ ఇవన్నీ చేయడం. కానీ మనం ఎక్కడ ఉంటాము, నమ్మకమైనటువంటి వ్యక్తులుగా సంఘంలో సంఘనాయకునికి ఉన్నామా లేదా, అంతవరకే మన ఆలోచన ఉంటుంది. కానీ నేను ఎదుగుతున్నానా లేదా అన్నది మనకి ఎక్కడ ఉండదు. విశ్వాసంలో ఎదగడం అంటే ఏంటి, 24 గంటలు బైబుల్ చదివామా లేదా, 24 గంటలు ఎంతసేపు ప్రార్థన చేస్తాం, అది మాత్రమే ఉంటుంది. కానీ ఇదిగో నేను ఈ వాక్యాన్ని బట్టి బ్రతుకుతున్నాను, ఈ పరిస్థితుల మధ్య ప్రార్థన చేసినప్పుడు ఇదిగో దేవుడు నా జీవితంలో ఇలా కల్పించుకున్నాడు అన్నటువంటి సంఘటనల కంటే, మా పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు ఇలాగైంది, పలాన్ పాస్టర్ గారు పలాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాగైందని వాళ్ళు కరెన్సీని మనం వాడుకున్న విధానాలే మన సాక్ష్యాలు అవుతున్నాయి. బట్ దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని నీ నుంచి డైరెక్ట్గా చూడాలని ఆశపడుతున్నప్పుడు, ఇందాక మనం అనుకుంటున్నాడు అట్లుగా ఆ గుడ్డి అతను అడిగినప్పుడు కానీ, లేదంటే 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కానీ, అక్కడ ఉన్నటువంటి కొర్నేలియస్ కానీ, సేనాధిపతి కానీ, వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఏం తీసుకొని వచ్చారు, కరెన్సీ పట్టుకొని వచ్చారు. అయ్యా నువ్వు చేయగలవు, పదా నేను వచ్చేస్తానంట, నువ్వు రానక్కర్లేదు, నువ్వు జస్ట్ ఒక మాట చెప్పు, నా సేవకుడు బాగుపడతాడు. ఎవరు చెప్తున్నాడు, వాళ్ళ యజమాని చెప్తున్నాడు. ఈరోజు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆ విశ్వాసాన్ని ప్రతిరోజు పరిస్థితుల్లో మనం ఎదిగింపు చేసుకోకపోతే ప్రతి చిన్న సమస్య కూడా మన జీవితంలో భయపెడుతుంది. మనం ఇంకొకళ్ళని ఎదిగింపు చేయడానికి, ఇంకొకళ్ళ దగ్గరికి నడిపించి చేయడానికి యేసు ప్రభు సిలువలో మరణించాడు, నీ కోసం నీ పాపాలను తీసివేశాడు, అది మాత్రమే మన సువార్త అవుతుంది. అందులో ఎక్కడ కూడా క్రీస్తు నీ కోసం చేశాడన్నది ఎక్కడానో కనపడదు. దాన్ని నువ్వు నేను నమ్మలేము. ఎందుకు నమ్మలేము, మనం సువార్తను బోధించట్లేదు. మనం ఏదైతే వింటున్నామో నేర్చుకుంటున్నామో దాన్ని చెప్తున్నాము, కానీ మన జీవితంలో అనుభవిస్తున్న దాన్ని ఎక్కడా కూడా మనం ప్రకటించేవారిగా ఉండటం లేదు. ఈరోజు ప్రతి విషయం ఇప్పుడు సంఘనాయకుడు మనల్ని బలపరిచి మనల్ని వాక్యంలో ఎదిగింపచేసేది మనం అనేక మందిని సంఘానికి పరిచయం చేయడానికి, లేదంటే వాళ్ళకి బోధించడానికి. అలాంటప్పుడు నేర్చుకుంటున్న ప్రతిసారి కూడాను మనం కనీసం ఎవరికి చెప్పాలి, మన పిల్లలకి చెప్పాలి, మన ఇంట్లో తమ్ముళ్ళకి చెప్పాలి, మన ఇంట్లో చెల్లాయిలకి చెప్పాలి, మన పేరెంట్స్కి చెప్పాలి ఒకళ్ళ వాళ్ళకి రక్షణ లేకపోతే, లేదంటే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాలి. కానీ మనకు ఎలాంటి సాక్ష్యం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, ఎలాంటి సాక్ష్యం ఉంటుంది? పొద్దున్న లెగిస్తే వీళ్ళు ప్రార్థనని సాగుకొడుతుంటారండి. అవునా? అంటే పెద్ద పెద్దగా పాటలు పాడతాం, పెద్ద పెద్దగా వాక్యం చెప్తాం, అది మూసేస్తే మళ్ళీ మామూలే. అంతకంటే కూడాను దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని కనీసం ఒక్క వాక్యాన్ని బట్టైనా మన పక్కింటి వాళ్ళని లేదంటే మన వర్క్ చేసే ప్లేసుల్లో వాళ్ళని మనం గెలుచుకోవడానికి చేసే ఒక్క ప్రయత్నమైనా మనం కనుక ఒక టాస్క్లా పెట్టుకొని చేయగలిగితే అప్పుడు ఆ వ్యక్తుల ద్వారా మనం క్రీస్తుని వాళ్ళకి పరిచయం చేయడానికి మనకి వీలవుతుంది. ఇప్పుడు వింటున్నటువంటి వాక్యంలో దాన్ని మనం ప్రకటించడానికి సిద్ధపడినప్పుడు, కానీ మనం ఫిజికల్గా ట్రై చేస్తాం. ఫిజికల్గా ట్రై చేయటం అంటే ఏదైనా అవకాశం వచ్చి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, అప్పుడు వెళ్ళిపోయి మీకు మేము ప్రార్థన చేసేస్తామండి అని అంటాం. దానికి ముందు చెయ్యం. మేబీ కొన్నిసార్లు వాళ్ళ అవసరత కొద్దీ వాళ్ళు వస్తే చేస్తే నమ్మకం కొద్దీ ఓకే సరే చేయండి అంటే అనొచ్చు. మన చిల్డ్రన్ క్యాంప్కి వచ్చినటువంటి వాళ్ళని పిల్లలు వచ్చారు కదా ఒక 5-6 వాళ్ళని మొన్న నేను ఊర్లో లేనప్పుడు నా వాళ్ళందరూ కూడా ఆ ఉన్న పిల్లలందరూ ఎవరంటే ఒక అబ్బాయికి ఫాదర్ లేరు, ఆ అమ్మాయి ఇంట్లో పనిచేస్తుంది, ఇంకొక అమ్మాయి వాళ్ళ మదరు వంట చేస్తుంది, ఇంకొక అమ్మాయి వాళ్ళ ఫాదర్ చిన్న ఆటో వేస్తారు, ఇంకొక అబ్బాయి వాళ్ళ మదర్ కూడాను ఎక్కడో పని చేస్తుంది చిన్న పని. వీళ్ళని తీసుకొని వెళ్ళి ఏవో ఫుడ్ ప్యాకెట్స్ ప్యాక్ చేయించి వాళ్ళని పట్టుకొని వెళ్ళి ఈ ఫుడ్ ప్యాకెట్లని అక్కడ ఉన్నటువంటి అడుక్కున్న వాళ్ళు లేదంటే ఫుడ్ లేని వాళ్ళు కొంతమందిని వెతికి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మనుషులు ఇలాంటి స్థితిలో ఉన్నారు, ఇల్లు లేకుండా మనుషులు ఎలా ఉంటారు వాళ్ళు అడిగిన క్వశ్చన్. అసలు తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళు అడిగిన క్వశ్చన్. వర్షం వస్తే వీళ్ళు ఏం చేస్తారు? అందులో తండ్రి లేకుండా ఇంట్లో పాచి పని చేసుకుంటున్న ఆవిడ కొడుకు అన్నాడు, అమ్మా నేను బాగా పెద్ద అయిన తర్వాత వీళ్ళకి ఎలాగైనా ఆహారాన్ని పెడతాను. ఇంకొకటి అయితే మాకు ఇంత మంచి ఇల్లు, మాకు మంచి మమ్మీ పని, వాళ్ళ పిల్లల మాటలు ఇవి. వాళ్ళు చూసిన పరిస్థితిని వచ్చి వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనుషులు ఉన్నారా? అందులో ఒకడు, అమ్మా మనం ఏంటమ్మా దేవుని దగ్గరికి వెళ్తే అది కావాలి ఇది కావాలని అడుగుతాం, ఏసీ ఏంటమ్మా వాళ్ళకి మంచి మని చెప్తున్నాడట, మనం ఎలాగైనా కొద్దిగా దాచి వాళ్ళకి ఇవ్వాలమ్మా. ఏం చేయాలి? దాచి ఇవ్వాలి. ఇవన్నీ ఈ మాటలన్నీ ఎవరి? పన్ని పిల్లలు. ఈరోజు దేవుని మన జీవితాల్లో నింపుకోవడాన్ని బట్టి మనం క్రీస్తును ప్రకటించడం అంటే 4 దాన్ని ఏమంటారు రక్షణకు సంబంధించిన 4 వాక్యాలు నేర్చుకొని వాటిని వాళ్ళకి బోధించడం డెఫినెట్గా అది ఒక పద్ధతి మాత్రమే. బట్ చిన్నపిల్లల్ని మనం ఎలా చేరుకోగలం, ఎలాగ వాళ్ళకి బోధించగలం అని అంటే అప్పుడు సర్ప్రైజ్ అయ్యాం, అరే ఇది చేయడానికి మనం మామూలుగా అయితే లేకపోతే వాడికి యేసుప్రభుని పరిచయం చేయాలంటే కింద మీద పడాలి మనం యేసుప్రభు గురించి. అవి వాడు మార్నింగ్ ఒక చర్చ్, సాయంత్రం ఒక చర్చ్, దాన్ని ఏమంటారు సండే స్కూల్, ఇవన్నీ అంటే నేను రాను అంటే ఏంటి రావు ఎందుకు రావరంటే ఏదో మీరు చెప్తున్నారు ఏదో ఏది మీరు చెప్పేదాన్ని బట్టి పెద్ద ఏదో జనాలు రక్షించబడినట్టు వాడి మాట వినండి. అంటే మనం చెప్పేవన్నీ ఎలా ఉంటాయి అని అంటే వీళ్ళు మనల్ని చర్చిలో వేసి రుద్దుతున్నారా అన్నట్టు ఉంది, కానీ వీళ్ళు నాకు ఏసైన పరిచయం చేస్తున్నారు, వీళ్ళు నాకు క్రీస్తుని. మనం ఈరోజు సంఘంలో క్రీస్తును చూడడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ క్రీస్తును బయట చూడడానికి ప్రదర్శించడానికి నేర్చుకోవడానికి మనకి తెలియట్లేదు. వింటున్నటువంటి వాక్యాల్లో నుంచి చెప్తున్నటువంటి సేవకుల్లో నుంచి పరిచయం చూడడానికి ఇష్టపడుతున్నామే కానీ నేర్చుకున్న వాటిని బట్టి క్రీస్తుని బయట చూడడానికి పనిచేయడానికి మనకి ఎక్కడా కూడాను తెలియట్లేదు. మన కరెన్సీ ఎందుకు పనికొస్తుంది అని అంటే చిన్నపిల్లలు చిన్నప్పుడు మనం ఆటాడుతాం ఏమంట అదే ఆ కరెన్సీ బొమ్మలు కొనుక్కుంటాం, 10 రూపాయలు 20 రూపాయలు పిల్లల కొట్లో దొరుకుతాయి, అవి తీసుకొచ్చి ఆడతారు. ఏమాట ఆడతారు అమ్మా డబ్బులతో పిల్లలు ఈఎంఐ చెప్పాలి, వాళ్ళు ఆట ఆడతారు. వాళ్ళు చాలా సీరియస్గా ఆడతారు, ఎరా ఏదన్నా కొనాలి అని అంటే ఆ డబ్బులు తీసి ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు, బిజినెస్ గేమ్ లాగా. సో అదేంటి, వాళ్ళు చాలా సీరియస్ నా డబ్బులు పోయినాయి నా డబ్బులు వచ్చినాయి అని, కానీ బయట దానికి వాల్యూ ఉండదు. అలాగే చర్చ్లో వాడేటటువంటి ఫెయిత్ కూడా అలాంటిదే. సేవకుడి ఫెయిత్ను చూస్తావు, నువ్వు ఫెయిత్ అనుకుంటావు, నువ్వు ఇక్కడ నంతసేపు బాగా ఊగిపోతావు. విశ్వాసం అంటే నిరీక్షించబడిన వాడి నిజస్వరూపం అంటే బాగానే ఉంటుంది. ఎక్కడెవరో సాక్ష్యం చెప్పంగలోనే మనకి సూపర్ అనిపిస్తుంది. రేపు పొద్దున వెళ్ళంగా ఇంట్లో ప్రాబ్లం రాగలోనే అది పనిచేయదు. ఎందుకు? దట్ ఈస్ ఫేక్ నోట్. అది నీ విశ్వాసం కాదు, వేరెవరిదో, నీకు పనిచేయదు. అంటే వింటున్నటువంటి ప్రతి మాటను మనం ప్రతిరోజు ఎంత సీరియస్గా తీసుకుంటున్నామన్న దాన్ని బట్టి మన దగ్గర కరెన్సీ పెరుగుతూ ఉంటుంది. డెఫినెట్గా నువ్వు దేవునిలో ఎదగడానికి ఒకే ఒక మార్గం దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రమే. MBBS అండ్ MD అయినటువంటి వ్యక్తి చండీగర్ యూనివర్సిటీలో చాలా ఫేమస్, PGI అంటాం. అప్పట్లో మేము MSET రాసినప్పుడు అందులో సీట్ వచ్చిందంటే వాడు టాప్, ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది అది. సో అలాంటి దాంట్లో ఇన్స్టిట్యూట్లో అయిపోయినటువంటి ఒక వ్యక్తి మిషనరీగా వెళ్ళాడు. అప్పుడు ఆయన అడిగాము, ఒక స్పీకర్గా పిలవడానికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు, ఎందుకండి మీ ఆ వ్యక్తి పరిచర్యకి దాన్ని ఏమంటారు వచ్చేసారు. అప్పుడు తర్వాత అడిగి, ఎందుకంటే మీరు సీట్ రా, అదే DM సీట్, కార్డియాలజీ సీట్ రాలేదా మీకంటే, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అతని పర్ఫార్మెన్స్ చూసి మీ కార్డియాలజీ సీట్ ఇచ్చేస్తాము, మీరు ఇక్కడే ఉండిపోండి అంటే, నేను కార్డియాలజీ చేసి నేనేం చేయలేను, నేను వెళ్ళి అడవుల్లో మిషనరీగా వెళ్ళబోతున్నాను, అక్కడికి MD డిగ్రీ సరిపోతుంది అని నేను వెళ్ళాను. అలా కాదు, 2 ఇయర్స్ కంప్లీట్ చేసి వెళ్ళొచ్చు కదంటే, నేను ఇది నేర్చుకున్నా అక్కడికి వెళ్ళను, ఇది నేర్చుకుంటే వెళ్ళడం మానేస్తానేమో, లేదు అంటే 2 ఏళ్ళు లేట్ అవుతుందేమో అని కోర్స్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా వెళ్ళి ఒడిశాలో ఒక హాస్పిటల్ పెట్టారు. అది వేరే సంగతి. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే అర్జెన్సీ, దేవుని వాక్యాన్ని వింటాన్ని బట్టి మనుషుల జీవితాల్లో మార్పును కోరుకుంటున్నటువంటి మనం ఎంత వేగంగా పనిచేయాలి అని అంటే, లేట్ అయిపోతుంది అని ఉండాలి కానీ ఎప్పుడు వెళ్తాము, ఎంతకాలానికి వెళ్తాము, పిలుపుతుందా, తెలుస్తుందా, ఏది పరిచర్య, చర్చ్లోనే ఆడుతూ ఉంటాం. మన విశ్వాసం మనకు చర్చ్లోనే బలంగా కనపడతా ఉంటుంది, పక్కకి వెళ్తే ఒంటరిగా చేయలేము. ఎందుకని? ప్రాక్టీస్ లేదు కాబట్టి. నాకు అనిపించింది కార్డియాలజీ ఇస్తే నేను మాత్రం నిజంగా చేసే వచ్చేవాడిని, కానీ అప్పుడు అనిపించింది దేవుని పిలుపు నీ జీవితం పట్ల ఉండి దేవుడు అర్జెన్సీని నువ్వు గ్రహించలేకపోతున్నాము అని అంటే, దేవుని పిలుపు లేని వాళ్ళు ఎలాగూ దేవుని వాక్యాన్ని వినటానికి నెట్టుకొని మరీ యేసు ప్రభు దగ్గర ఉంటున్నారు. బట్ దేవుని మాటను తన జీవితంలో తీసుకునే, జీవితాన్ని మనుషులు పట్టు జాలరుగా చేసే వ్యక్తి మాత్రం తను చేస్తున్నటువంటి దాన్ని విడిచి క్రీస్తుని వెంబడించను అని అంటే, మనం మాత్రం క్రీస్తుని వెంబడించడం అంటే చర్చిల్లో మాత్రమే నిలిచి ఉండడం అనుకుంటున్నాం. ఒక కొత్త ఆత్మను పట్టం, ఒక దగ్గరికి వెళ్ళాం, ఏది చేయం, చర్చిలో మాత్రం సీనియర్గా పెరుగుతూ ఉంటాం, లేదంటే నాలా మెసేజ్లు చెప్తాం. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ఎంత లోతుగా ఎదుగుతున్నామన్నది దేవుని కోసం అర్జెన్సీని చూపించాలి. ప్రభు, నేను ఇంత వాక్యాన్ని నేర్చుకున్నాను, ఇంత సీనియర్ని అయిపోయాను, ఎప్పుడు వస్తుందమ్మా మనకి మెచ్యూరిటీ వాక్యంలో, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పని చేయడం తెలుస్తుంది? సరే దేవుని వాక్యంలో పద్ధతి ఏముంది, ఎప్పుడు వెళ్ళి ప్రకటించాలి, సంఘం పెరగాలంటే ఏం చేయాలి, నువ్వు ఒక మూలకి నేను ఒక మూలకి ఇలా వెళ్ళి వచ్చేస్తే పనిచేస్తుంది. కానీ మనం అందరం కలిపి ఇక్కడే పనిచేద్దాం అంటాం. మనం ఆ మూలకెళ్ళి ఈ మూలకెళ్ళి 4 గొర్రెలకి 4 వాక్యాలు చెప్పి మనం బలపడతా వాళ్ళని బలపరుస్తూ ఉంటే, వాళ్ళకి ఏ ప్లేసు లేకపోతే ఇదిగోండి మా సంఘం ఇక్కడ ఉందని తీసుకొస్తే మనం ఎదుగుతూ ఉంటాం. అప్పుడు దేవుడు లెక్కడిగినప్పుడు, చెప్పమన్నప్పుడు, ఇప్పుడు మనం ఎవరి వైపు చూస్తాం, పాస్టర్ వైపు చూస్తాం. సంఘం పెరగలేదంటే ఎవరి వల్ల, పాస్టర్ గారి వల్ల, పెరిగితే కూడాను ఆయన వల్లే. మరి మన రోల్ ఏముంటుంది, ఆయన ఊరు వెళ్తే మనం నిలబడతాం, ఆయన ఊరు వెళ్ళకపోతే పరిచర్య ఉండదు. అంటే మన పరిచర్యను ఎవరు డిక్టేట్ చేస్తారు, మన పాస్టర్ డిక్టేట్ చేస్తారు. ఈరోజు మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తు మన జీవితం పట్ల, మన కుటుంబం పట్ల ఆయన ఆలోచన ఏముంది, ఆయన పిలుపు ఏమై ఉన్నది అన్నది ప్రాముఖ్యమైన అంశం. కానీ మనం ఎంతగా వాక్యంలో ఎదుగుతున్నామన్నది అది చచ్చిపోయిన దాకా జరిగేటటువంటి ప్రక్రియ, అంటే ఎదగడం అన్నది. దానికేం లిమిట్ లేదు బాబు, ఇదిగో నువ్వు 5 ఇయర్స్ అయింది, 10 ఇయర్స్ అయిపోయింది, ఇంకా నీకు లర్నింగ్ అయిపోయిందయ్యా, ఇప్పుడు నువ్వు కమాన్ రెడీ ఫర్ ఫైట్ అని ఏమి ఉండదు ఇక్కడ. విశ్వాసంలో దేవుని వాక్యం ప్రకటించడానికి, లేదంటే దేవుని వాక్యం ఇదిగో నా జీవితం పట్ల ఒక అవగాహన ఉంది, పిలుపు ఉందని మనం గ్రహించిందే మూమెంట్, ఎస్ దేవుని కోసం నేను నిలబడాలి, పని చేయాలి అని. అలాంటి ఆలోచన లేనంత కాలము కూడా అసలు మన దాని ఏమంటారు, మనం ఎందుకు పిలువబడ్డామో కూడా మనకు తెలియదు. మనకు ఒకటే తెలుస్తుంది, ఏంటంటే వాక్యంలో ఎదగడం, విశ్వాసంగా జీవించడం, అయిపోయింది. అదే మన సమాధానం ఎప్పుడు అదే ఉంటుంది. అందరికీ ఒకటే కోరిక ఏంటి, విశ్వాసంలో ఎదగాలండి. కానీ ఇందాక మనం చదువుకున్నటువంటి ఈ జాన్ బన్యన్ అన్న వ్యక్తిని రక్షణ వైపు నడిపించినటువంటి స్త్రీలు ఎవరు, పేద స్త్రీలు వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడుతున్నప్పుడు. ఈరోజు మరి నువ్వు నేను మన ఇంటి దగ్గర ఏం మాట్లాడుకుంటాం కదా, మరి మనం విశ్వాసంలో ఎదగడం అంటే ఎప్పుడు తెలుస్తుంది మరి మనకి. సో ప్రతి విషయాన్ని సీరియస్గా మనం వర్క్ చేసే ప్లేస్లోను, మన ఇంట్లోనూ, లేదంటే మన పనివాళ్ళు మన ఇంట్లో పనిచేస్తున్నప్పుడు, లేదంటే మనం వర్క్ చేసే ప్లేస్లో మనల్ని చూసేవాళ్ళు, లేదంటే ఇలాగా మనం ఎవరైనా ఒక వ్యక్తితో ఇంటరాక్ట్ అయితే, ఇప్పుడు జనరల్గా మనం చూసే పెద్ద సంఘం ఉంటుంది, సరే మనం మన సంఘం కంటే కూడా పెద్ద సంఘం అనుకుందాం, ఆ సంఘానికి, ఆ సంఘానికి దేని బట్టి వెళ్తారు మనుషులు, ఆయన చెప్పే మెసేజ్ని బట్టే వెళ్తారు. ఆయన కోపం వస్తే ఏం చేస్తాడు, ఆయనకు బాధ వస్తే ఏం చేస్తాడు, ఆయనకి కోరిక కలిగితే ఏం చేస్తాడు, ఎవరికి ఏం తెలియదు. వాక్యం బాగా చెప్తాడు కాబట్టి వెళ్తాం. అలాగే మన పర్సనల్ లైఫ్లో కూడాను వాక్యం మాత్రమే వింటాం, బలంగా బలపడతామంటే అవ్వదు. నువ్వు నీ కోపం వస్తే ఏం చేస్తావు అన్నది నీ వాక్యం నీ స్పిరిచువాలిటీని బయటకు తీస్తుంది. నీకు ఇష్టం కలిగితే, కోరిక కలిగితే ఏం చేస్తావు అన్నది నీ వాక్యం నీకు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నీకు చూపిస్తూ ఉంటుంది. అందుకనే సిచ్యువేషన్స్ అన్నీ కూడా, మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా మనం ఎలాంటి స్థితిలో ఉన్నావో మనకి చూపిస్తుందట. పరిస్థితులు మనల్ని ఏమీ చేయవట, ఓన్లీ ఏంటంటే నువ్వు ఎలాంటి వాడివో నీకు చూపిస్తుంది. రోడ్డు మీద వెళ్తూ ఉన్నావు, ఎవరైనా అడ్డం వచ్చారు, లేదు మనల్ని గుద్దారు, అప్పుడు మనం ఏం చేస్తాం, ఏం చేస్తాం కోటి, అని అంటాం. సపోజ్ వాక్యంలో ఎదగాలి అన్నదాన్ని సీరియస్గా తీసుకున్నాము, హోంవర్క్ చేసే పనిలో ఉన్నాం, ప్రాక్టీస్లో ఉన్నాం, సేవకుడు చెప్పాడు ఇదిగో మరి రేపటి నుంచి 3 రోజులు 1 వీక్లో మీరు ఎవరైనా కనుక అడ్డం వచ్చారు అని అంటే వాళ్ళని తిట్టకుండా ఉండడానికి ప్రయత్నించండి అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, సారీ చెప్పకపోయినా పర్లేదులే ఓకే అంటాం, అది చేస్తాం. ఎప్పుడు నువ్వు డిసైడ్ చేసుకోవాలి, ఎస్ నేను దీన్ని ప్రాక్టీస్ చేస్తాను, ప్రభువా నాకు సహాయం చేయి అన్న ఇక్కడ నిలబడి 30 పాయింట్లు చెప్పి కింద మీద పడి ఆయన రాత్రి అంతా ప్రాక్టీస్ దాన్ని ఏమంటారు దేవుని దగ్గర కనిపెట్టి 30 పాయింట్లు చెప్తే 30 పాయింట్లు మనం ఎలాగైనా చేసేయాలని మన ప్రయత్నం. ఎలాగో 2 లెక్క వేసుకున్నాం అనుకో, అవి చేయలేము. సో నెక్స్ట్ డే కదా మనం చేయలేము బ్రదర్, ఇది మనకి అంత దాన్ని ఏమంటారు విశ్వాసం మనకు లేదు. లేదంటే మనం పాపులం కదా, మనలో ఆ పాపం ఉంది కదా, పొద్దునే వాళ్ళని తిట్టాం, పొద్దునే వెళ్ళిన ఇలా అన్నాం, రాత్రే టీవీ చూసాం, అది చూసాం, ఇది చూసాం, అంతే. అంటే మనం నిజమే కదా, నేను ఈ స్థితిలో కరెక్ట్గా లేను, దేవుని వాక్యం నాకు చెప్పింది, సో నేను ఈ విషయంలో ఒక టాస్క్ తీసుకుంటాను, ఇదిగో ఏ వ్యక్తితోనైనా గొడవ పడాల్సి వస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకుంటానని ఒక పాయింట్ పట్టుకుంటే నీకు తెలుస్తూ ఉంటుంది, ఆ వాక్యాన్ని బట్టి నేను ఈ పర్టికులర్ విషయంలో ఎదుగుతూ ఉన్నా. లేకపోతే ఏమైపోద్ది, ఆత్మీయంగా ఎలా ఉన్నామని ఒక మాటను వాడుకుంటాం, కానీ ఏది మన జీవితంలో ప్రాక్టీస్లోకి కనపడడం కష్టమవుతుంది. ఆమెన్. సో దేవుని వాక్యాన్ని మనం సీరియస్గా కరెన్సీ అన్నప్పుడు దానికి ఉన్న వాల్యూని మనం చూసుకుంటా పోవాలి. సో ప్రతి విషయానికి దేనికి, అందుకనే నేను ప్రతి చిన్న విషయంలోనికి, ఎవరు మన డేవిడ్ ప్లాట్ అన్న ఆయన పోస్టర్ మన వాట్సాప్లో పెట్టాను, అందులో ఏమని ఉంటుందంటే ఐ డోంట్ వాంట్ టు బికమ్ ద పార్ట్ ఆఫ్ మెరకిల్ విచ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై మై పవర్, ఐ వాంట్ టు బి ద పార్ట్ ఆఫ్ విచ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ద గాడ్. నా శక్తి సామర్థ్యాలతో చేయగలిగినటువంటి అద్భుతం కంటే కూడా దేవుని యొక్క శక్తితో చేయగలిగిన దాన్ని మాత్రమే నేను అందులో భాగంగా ఉండాలి అనుకుంటాను అని అంట. ఈరోజు మనం ఆపరేట్ చేసే ఫెయిత్ అసలు మన రేంజ్లో, మన రేంజ్లోనే మనం చేయడం ప్రాక్టీస్ చేయకపోతే దేవుడు రేంజ్లో చేయగలిగింది ఎలా చేయగలుగుతాం? అవునా? దేవుడు ఎలా పనిచేస్తాడు మన జీవితంలో? మీరు ఊహించు వాటన్నిటికంటేనో, అడుగు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయగల దేవునికి మహిమ కలుగునుగాక. ఇంగ్లీష్ వర్షన్లో ఇట్ ఈస్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. బియాండ్ యువర్ ఇమాజినేషన్ అంటే అసలు నువ్వు ఊహించలేవు దాన్ని. దేవుడు నీ జీవితంలో పనిచేసే పద్ధతిని నువ్వు అసలు ఊహించలేవు. అందుకనే అల్లి ఉన్న ఓ పెద్ద మీటింగ్ పెట్టి మనకు చెప్పారు, మన దగ్గర పైసా లేదు కానీ అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ వచ్చింది. ఈరోజు మనం చూస్తున్నాం, ఒక్కొక్క సంఘాన్ని చూస్తే 10,000 మంది 20,000 మంది మనుషులు వస్తూ ఉన్నారు. మనుషులుగా దాన్ని ఏమంటారు, ఓ మంచి క్లబ్ డాన్సర్ని పెట్టి, ఒక పాట పెట్టి, ఒక సంవత్సరం అంతా వాళ్ళు సినిమా తీస్తే రావట్లేదు, 3 రోజులు కూడా రావట్లేదు. డాన్సులు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, మంచి హీరోయిన్ ఉంటుంది, హీరో మంచి డైలాగులు చెప్తాడు, సినిమా ఆడట్లేదు. నీకు ప్రతివారం నీ సంఘానికి వచ్చి మనుషులు 1,000 మంది వింటున్నారంటే దేవుడిని పనిచేస్తున్న విషయం ఆ నాయకుడికి తెలుస్తుంది, విశ్వాసం తన ఎదిగింపు చేసుకుంటున్న విషయం తనకు తెలుస్తుంది. ఈరోజు మనం చేసే మన కుటుంబంలో కూడా మనం దేవుడు పనిచేస్తున్న పద్ధతులు, మన విశ్వాసాన్ని మన స్థాయి నుంచి దేవుని స్థాయికి పెంచుకోవడం మాత్రమే మనం ఆత్మీయంగా ఎదగటం. కానీ నీకు తెలిసినటువంటి వాక్యాన్ని, నేను మంచిగా ఉన్నానా చెడ్డగా ఉన్నానా అని అక్కడే ఆగిపోతే నువ్వెప్పటికీ దేవుని నీ జీవితంలో పనిచేయడాన్ని చూడలేవు. ఎందుకనంటే విశ్వాసంలో మనం నడుస్తున్నంత కాలము కూడాను దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి టెంప్ట్ అవ్వబడడం, కొన్నిసార్లు చేయగలగడం, భయంకరమైనటువంటి వ్యభిచారం చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, బట్ మాట ఇసరడం, ప్రేమించలేకపోవడం. దేవుడు దేన్ని ప్రాముఖ్యంగా తీసుకుంటాడు? నువ్వు చాలా చెడ్డ పనులు చేస్తున్నావు, నవీన్ గారు చెప్తారు, నువ్వు చాలా చెడ్డ పనులు చేస్తున్నారు, అప్పుడు దేవుడు దేన్ని సీరియస్గా తీసుకుంటారు? రెవలేషన్స్, ప్రకటన గ్రంథం 2:2-4 చాలా నీ ఏమేంటి అమ్మా? ఈరోజు మన గోళంతా ఏంటంటే దేవుని వాక్యానుసారంగా బతికామంటే ఇంకా మనం టాప్ ఇంట ఉన్నామా, మనమే సుప్రీం హీరో ఇంకా ఆ సంఘానికి, లేదంటే మన దేవుని వాక్యానికి. తర్వాత ఇంకేముంది? నీ క్రియలు, నీ కష్టం. ఇంకా దేవుని కోసం నువ్వు ఎంత కింద మీద పడతావంటే ఇల్లు కూడా వదిలేసి సువార్తే నువ్వు చేసేటటువంటి పని. ఇంకొకటి నీ సహనం, వాక్యం విన్నదాన్ని బట్టి, సహనం మీద నేను వారాలు విన్నదాన్ని బట్టి, మా అత్తగారు తిట్టినా ఏమన్నో, మా ఆయన తిట్టినా ఏమన్నో, పక్కింటి వాళ్ళు తిట్టినా ఏమన్నో, ఏది అడిగినా కూడా చిరునవ్వుతో చూస్తున్నా, ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నా. అవునా? తర్వాత వచ్చిన మనం అనమాట, అంటే బాగా ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళం. సో మనం ఎవడైనా కనుక ఏదైనా చైన్ పెట్టుకుని అడిగాడా, డబ్బులు అడిగాడా, అడిగిపోయాడే. యేసు ప్రభు వాడిని సంఘంలోకి పిలిచినా, అదే పరలోకానికి పిలిచిన మనం మాత్రం ఈడు అసలు అడుగు అర్హుడు కాదు ప్రభువా, మీకు తెలుసా ఈడు ఏం చేస్తాడో, చైన్ వేసుకొని మెసేజ్ చెప్తాడు ప్రభువా, మీకు తెలుసా? మా పాస్టర్ గారిని చూడండి, ఆయనకి చెప్తాం. కారుతున్న నీటి కొళాయిలు అని జార్జ్ వర్వెల్ రాసిన ఓఎం బుక్ ఉంటుంది, అది చదవండి, చాలా వండర్ఫుల్ బుక్. అందులో ఏమని ఉంటుందంటే, మనం ఒక ఎదుటి వ్యక్తి ఆత్మీయ స్థితిని దేని బట్టి అసెస్ చేస్తామనంటే, మన ఆత్మీయ స్థితి మనం ఎదుగుతున్న చర్చ్ని బట్టి మాత్రమే. 90 సంవత్సరాలు కలిగి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయని ఆయన అందులో ఏం రాశాడంటే, ఫెయిల్యూర్స్ మీద రాశాడు, మినిస్ట్రీలో నేను ఫేస్ చేసిన ఫెయిల్యూర్స్. ఈ బుక్ కూడా అలాంటిదే. సాధారణంగా విశ్వాసంలో బాగా ఎదిగి కొండలు పిండిలు చేసినటువంటి విశ్వాస వీరుల కథలే మనం చదువుతూ ఉంటాం, బట్ ఫెయిల్యూర్స్ని ఎవరు ప్రొజెక్ట్ చేసుకోరు. బట్ అందులో ఆయన రాసింది ఏంటి అంటే, దేవుడు పనిచేసే పద్ధతులు మనుషుల యొక్క ఆలోచనకి వేరుగా ఉంటుంది. అందుకని మనం ఈ చర్చ్ మంచిది, ఈ చర్చ్ మంచిది కాదు, ఈ పద్ధతులు కరెక్ట్, ఈ పద్ధతులు కరెక్ట్ కాదు, ఇలా చేస్తేనే ఇలా కాదని మనం. అందుకని ఆయన ఏమన్నాడంటే, మేము ఓల్డ్ జనరేషన్ కాబట్టి, నేనేమంటారు, రాక్ మ్యూజిక్, డిస్కోలు ఇవన్నిటిని దేవునికి వ్యతిరేకమైన పద్ధతులు మేము అనుకుంటున్నాం. బట్ నేను గ్లోబల్ ఓఎం ఆర్గనైజేషనే కదా, గ్లోబల్ ఆర్గనైజేషన్ కదా, మొత్తం ప్రపంచమంతా చూడడానికి ఆ పరిచర్యలోకి వచ్చిన తర్వాత వివిధ ప్రదేశాల్లో చూసినప్పుడు యూత్ అంతా కూడాను అలాంటి క్రూసైడ్స్లో పట్టబడ్డం మాత్రమే చూసిన తర్వాత మనుషులకు అభ్యంతరం ఉంటుంది కానీ దేవునికి ఎక్కడ అభ్యంతరం ఉండదు అన్న విషయం నాకు గ్రహించిన తర్వాత దేవుడు లిమిటేషన్స్ మధ్య పనిచేయడు, లిమిటేషన్ దాటి పనిచేస్తాడు. అందుకనే మనమేమనుకుంటామంటే మంచి సంఘంలో మంచి నాయకుల్లో ఎదుగుతుంటే మంచిది డెఫినెట్గా, బట్ దేవుడు మంచి సంఘాల్లో మాత్రమే కాదు సంఘమైతే చాలు అక్కడ పనిచేస్తూ ఉంటాడు. ఆ సేవకుని బట్టి దేవుడు ఎప్పుడూ పనిచేయడు, వింటున్నటువంటి గొర్రెను బట్టి మాత్రమే పనిచేస్తాడు. లేకపోతే వైజాగ్లో ఉండి టీవీ పెట్టుకొని యూట్యూబ్ పెట్టుకొని ఇన్ని మంచి మెసేజ్లు వింటున్న మన ఆత్మీయ స్థితికి ఒక విలేజ్లో ఉన్నటువంటి ఒక పేద విధవరాలో లేదంటే ఒక సామాన్యమైన స్త్రీ విశ్వాసాన్ని కంపేర్ చేసుకుంటే ఒకలానే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. కాకపోతే మనకు రిఫరెన్స్లు తెలిస్తే ఏ బుక్లో ఎక్కడ ఉందో చెప్పగలుగుతాం, లేదంటే ఒక మంచి పవర్ఫుల్ మెసేజ్ని మళ్ళీ రిపీట్ చేయగలుగుతాం అంతే. బట్ విశ్వాసంలో మాత్రం వింటున్నటువంటి మెసేజ్లేమి మిమ్మల్ని, ఎప్పుడైతే నాయకుని యొక్క విశ్వాసాన్ని సీరియస్గా తీసుకుంటామని, నిజమే కదా ఆయన ఇంత సమర్పణ కలిగి ఇలా చేసినప్పుడు నేను కూడా క్రీస్తు కొరకు అని మనం ముందుకు అడుగు వేసినప్పుడు, లేదంటే మన కుటుంబంలో మనం వేరొకరికి ఆశ్రయంగా ఉండడానికి వేరొకరిని ప్రేమించడానికి అలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు అందులో ఉన్నటువంటి మాట తర్వాత వచ్చిన చూడండమ్మా. సో ఎవడ అపోస్తలుడో ఎవడ మంచి పాస్టరో ఎవడు కాదో మనకు బాగా తెలుసు. తర్వాత వచ్చిన ఎరుగుతున్నాం. తర్వాత వచ్చిన సో నువ్వు అసలు అలసట లేకుండా మొత్తానికి నంబర్ వన్ డిసైపుల్ ఎవరంటే నువ్వే. తర్వాత విషయం ఆయనను మొదట నీకుండిన నీ ప్రేమను వదిలేవు. దేవుణ్ణి ఎరిగిన కొత్తలో మనం కొత్తగా దేవుని తెలుసుకునే ఇంట్లో ఎవరి మెసేజ్ చెప్పినా నోరు తీసుకుని వినేవాళ్ళం, ఒకటే వినేవాళ్ళం, దేవుడు మాట ఇది, దేవుని మాట ఇది. ఎక్కడైనా దేవుడు ఇదిగో విశ్వాసం ద్వారా ఈ కార్యం చేసినాడంటే దాన్ని నమ్మడానికి ప్రయత్నించేవాళ్ళం. దేవుని వాక్యాన్ని బేస్ చేసుకుని ఎక్కడ ఏది చెప్పినా ప్రతిదాన్ని తీసుకోవడానికి ఇష్టపడేవాళ్ళం. బట్ ఒకసారి ఆత్మీయంగా ఎదుగుతున్నామన్న దీనిలోకి వచ్చిన తర్వాత మనం అన్నిటినీ తీసుకోము. సంఘంలో దీన్ని ఏమంటారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు ఉన్నాడు అని చప్పట్లు కొడతాం, లేడు అని బోధిస్తా లేడండి. సో ఉన్నాడనే సంఘం దగ్గరికి వెళ్ళిపోయి డిబేట్. అలాగా మన సంఘము లేదంటే మనం చూస్తున్న పద్ధతుల్లో నుంచి మాత్రమే దేవుణ్ణి అండర్స్టాండ్ చేసుకుంటాము. కానీ దేవుడు నా జీవితంలో ఈ పద్ధతిలో పనిచేసినాడు, ఈ పద్ధతి ద్వారా నేను ఎలా ఎదగగలగాలి అని మనం ఎక్కడా కూడాను చూడం. అందుకని ప్రభు ఏమని అడుగుతున్నాడు, నీ మినిస్ట్రీని అసలు అడగట్లేదు, ఆయనతో మనం ప్రేమ కలిగి ఉన్నామా లేదా అని. అందుకనే ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్లో ఎక్కడ చూసినానో కూడా ఓన్లీ వన్ కమాండ్ ఏమని ఉంటుందంటే నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీవు ప్రేమించాలి. సో దేవుని ప్రేమించే వారిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇవన్నీ చేయగలుగుతాము. కానీ లేకపోతే చర్చ్ యాక్టివిటీస్ చేస్తాము లేదంటే భక్తి కార్యాలు చేస్తాము, అవునా? అంటే ఏం చేస్తాం, సండే వస్తాం, ఫ్రైడే వస్తాం, ఇంకేదో రోజు వస్తాం, వెళ్ళిపోతాం, అంత అయిపోయింది. మిగతా రోజుల్లో ప్రభు ఎక్కడ మనకు చూడడానికి అవ్వదు. ఎందుకు, మిగతా రోజులంతా మనం మామూలుగా ఆలోచిస్తాం కాబట్టి. బట్ ఎప్పుడైతే ఇదిగో లేదు, వారానికి ఒకసారి ప్రేమిస్తే ప్రేమిస్తున్నారని అంటారా, రోజు ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తున్నారంటారా, రోజు. సో సంఘం చాలామందికి ఏంటంటే మేము ఈ ఊరు వదిలి ఎందుకు వెళ్ళలేదు అని అంటే మేము సంఘంలో బాగా బలపడుతున్నాము, దేవునిలో ఇప్పుడే ఎదుగుతున్నామని అప్పుడు ఈ ఊరు వదిలి వెళ్ళడానికి పరిస్థితులు అలా అనిపించినప్పుడు ప్రార్థన చేశాం, ప్రభువా మేము ఇక్కడ బలంగా ఎదుగుతున్నాము, నీలో తెలుస్తుంది, మేము ఈ సంఘాన్ని వదిలిపెట్టకుండా మాకు సహాయం చేయని ప్రార్థన చేశాం. బాగానే ఉంది, ఎదుగుతూనే ఉన్నాం. దేవుడు నన్ను కనుక లెక్క అడిగితే నేనేమీ చెప్పలేను. ఇలా చెప్తున్నాను కదా ప్రభు అంటే ఆల్రెడీ ఆయన బాధతున్నాడు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు నాయన అంటాడు. అంటే నేను దేవునిలో ఎదగడాన్ని నా విశ్వాసాన్ని బట్టి దేవుని పరిచయం లేనటువంటి వ్యక్తులకి నేను పరిచయం చేయాలి అని అంటే వాక్యాన్ని ప్రతిరోజు దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడు దేవుడు ఏం చెప్తారు, ఇదిగో నువ్వు చేస్తున్న పద్ధతి ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయాలి ఇలా చేయాలి. మనం ఎప్పుడైతే మనం చేసే పద్ధతులను మారుస్తామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో పనిచేస్తున్న దాన్ని చూడగలుగుతాం. అంటే విశ్వాసంలో ఎవరైనా ఉన్నారు ఎదుగుతున్నారంటే వాక్యాన్ని బట్టి, మీరు బ్రతికే పద్ధతిని బట్టి మాత్రమే. ఆ పద్ధతిని మనం అడాప్ట్ చేసుకోకుండా తీసుకోకుండా, ఇదిగో నేను ఇలాగే చేస్తాను, నేను ఇలాగే ఉంటాను, లేదంటే ఇంకా పలాని విషయంలో దేవుడు నాకు చెప్పలేదు అని ఇలా అంటూ ఉంటే కొన్ని విషయాలు మనం మిస్ అవుతాం. అంతే కదా, దేవుడు మన జీవితంలో పనిచేస్తున్న పద్ధతిని ఒక ఒకవైపు నుంచే చూస్తే దేవుడు పనిచేస్తున్న వేరే పద్ధతులను మనం ఎప్పటికీ కూడాను మిస్ అవుతాం. అందుకనే ఈ మాటలు ఆయన ఏమంటున్నాడంటే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. సో ప్రతిరోజు దేవుని దగ్గరకు వచ్చి మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే, నీ మీద నూతనంగా నాకు ఇష్టాన్ని కలిగించు ప్రభువా. దేవుని మీద ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే మనం వేరొకరిని క్షమించగలుగుతాం, దేవుని మీద ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే మనం వేరొకరిని ప్రేమించగలుగుతాం. సో దేవుని వాక్యాన్ని మన ఎవ్రీడే మన లైఫ్లోకి తీసుకోవడం అనేది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే, ప్రభు నిన్ను ప్రేమించే బిడ్డగా నన్ను చేసినప్పుడు మాత్రమే. అందుకనే మా అమ్మాయికి, మా అభికి, వీళ్ళకి ఒకటే చెప్తాను, దేవుడు అంటే ఇష్టం కలిగి ఉండడానికి ప్రార్థన చేయండి. లేకపోతే మాతో ఉన్నారు కాబట్టి వాళ్ళు బైబిల్ చదవగలుగుతారు, మేబీ పాటలు పాడగలుగుతారు, స్కిట్ చేయగలుగుతారు, డాన్స్ కూడా చేయగలుగుతారు. అందుకనే మొన్న దాన్ని ఏమంటారు క్యాంప్లో మా అమ్మాయి కూడా డాన్స్ ఇస్తే బాగుంటుందేమో స్టేజ్ మీద అనుకున్నాను, కానీ కింద కూర్చున్నప్పుడు నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే నా కూతురికి ముందు నువ్వు అంటే ఇష్టం ఏర్పరచయ్యా, అప్పుడు అది డాన్స్ చేసినా చేయకపోయినా అది స్పిరిచువలే. లేకపోతే నేను అక్కడ లెసన్ చెప్తేనే, లేదంటే క్యాంప్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తేనే దాన్ని స్పిరిచువల్ అనుకుంటాను. అది నిన్ను గనక ఆకర్షించగలిగింది, నువ్వు తను గనక పట్టుకోగలిగావంటే కాలేజీలో ఉన్నా కూడాను అది నీ గురించి పాన్ చేయగలుగుతుంది. అలాంటి రక్షణ నా బిడ్డకి ఇయ్యాయా అని నేను ఆ రోజు ఈరోజు క్రీస్తును మనం ప్రేమించినంతకాలము కూడాను నా బిడ్డలకు మంచి భవిష్యత్తు, వాళ్ళని ఎలాగైనా ఎదిగింపు చేయి, ఇదే ప్రార్థన చేస్తాను. ఒకసారి నేను కనుక క్రీస్తుని కనుక ప్రేమించడానికి ఇష్టపడినా అలాంటి స్థితిలో కనుక నేను ఉంటే అడుగుతాను, ప్రభు నా బిడ్డలు నిన్ను ప్రేమించడానికి సహాయం చేయి. సో ఒక రోజుని పోయిన సంవత్సరానికి మరీ రోజు రోజుగా క్యాలిక్యులేట్ చేస్తే కష్టం, కానీ పోయిన నెలకి పోయిన సంవత్సరంతో చూస్తే దేవుడు అంటే మనకి ఇష్టంగా ఉందా లేదు అంటే మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు మాత్రమే మన స్పిరిచువాలిటీని డిసైడ్ చేస్తున్నాయా. ఓల్డ్ టెస్టమెంట్ అంతా ఒకటే ఉంటుంది, ప్రాబ్లమ్స్లో ఉన్న అన్నిసార్లు కూడా దేవుడు వారి జీవితాల్లోకి ఒక ప్రాఫిట్ని పంపించి, వాళ్ళని పంపించి ఆశ్చర్యద్భుత కార్యాలు చేసి వాళ్ళకి విడుదలనిచ్చారు. వాళ్ళకి ఏ సమస్య లేనప్పుడు, వాళ్ళు అన్ని దేవతల వైపు వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళ మీదకి ఇబ్బందులు కర్స్ అన్నీ వచ్చినాయి. ఆ ప్రాముఖ్యతను గమనించాలి. నీ ఇబ్బందిలో నీ కరువులో నువ్వు ఉన్నప్పుడు దేవుడు డెఫినెట్గా కలుగు చేసుకుంటాడు, నీకు గొప్ప విడుదలనిస్తాడు. దేవుడు దాని విషయంలో నిన్ను అసలు ఏం అడగడు. బట్ ఏ సమస్య లేనప్పుడు, ఏ ఇబ్బంది లేనప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా ఉన్నావా, అదే ఎప్పుడు నీ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సమస్యలో ఉన్నప్పుడు ఎక్కువసార్లు మనం అందరం కూడా దేవునికి దగ్గరగానే ఉంటాం, బట్ సమస్య లేనప్పుడు మాత్రం ఈరోజు దేవుడు దాన్ని అడుగుతారు. అందుకనే మొదట నీకుండినటువంటి ప్రేమను నాకు తక్కువ అయింది అని అంటున్నాను. సో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసంలో ఎదిగింప చేయండి అని అడగటం మంచిదే, బట్ నిన్ను ఇష్టపడే వ్యక్తిగా నాకు ఉంచండి అని. సంఘంలో వచ్చిన తర్వాత చెప్తారు, మీరు ఈ బట్టలు వేసుకోకండి అంటారు, మనకు ఎలా ఉంటుంది, మరీనండి అప్పుడేనా, ఇంకా వయసు అవ్వలేదు అది. బట్ దేవుణ్ణి ఇష్టపడ్డామనుకో, అప్పుడు నీకు ఒక కమాండ్ అవసరం లేదు, నా దేవుణ్ణి నేను ఎలాగా సంతోషపెట్టగలను, నా దేవునికి ఎలాగ నేను ఇష్టంగా ఉండగలను, ఇది తీస్తే బాగుంటుందేమో, ఇది ఇస్తే బాగుంటుందేమో. కానీ అలా లేకపోతే ఏవి చేయలేక ఒక బాధ, చేస్తేనేమో ఇలా అయితే ఇంక దేవుడు మనల్ని చూస్తాడు, మన ప్రార్థన ఏమింటాడు, విశ్వాసం కూడాను. సో దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండి దేవుని కొరకు మనం నిలబడాలి అని అంటే ప్రతిరోజు ఒకటే చెక్ చేసుకోవాలి, నేను దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా ఉన్నానా లేదా. ప్రభువా నన్ను నీ అందు ఎదిగింపు చేయడం అంటే ఆయన ప్రేమలో ప్రతిరోజు కూడాను మనల్ని మనం చెక్ చేసుకోవడం. ఆయన ఇష్టపడే వ్యక్తులుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్న పరిస్థితులు ఏవి కూడా మన విశ్వాసాన్ని కదిల్చవు. కానీ ఎప్పుడైతే ఆయన మాత్రమే ప్రేమించే వ్యక్తిగా నేను ఉంటాను అనుకున్నప్పుడు పరిస్థితులు ఏవైనా కూడా మనం ఎక్కడా కూడా కంగారు పడం. సో దేవుణ్ణి ఏమడగాలి మనం, కరెన్సీ అడగాలి, బట్ ఆ కరెన్సీ మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఆయన ప్రేమించే వ్యక్తులుగా ఉన్నప్పుడు మాత్రమే. లేకపోతే మనం కూడాను ఇవి చేస్తున్నాం అవి చేయట్లేదు అన్నటువంటి క్లారిఫికేషన్ మధ్య మనం. సో దేవుణ్ణి మనం వెంబడిస్తున్నప్పుడు నాయకుడు సేవకుడు మనకిస్తున్నటువంటి విశ్వాసాన్ని ఆధారంగా చేసుకొని మనం మన విశ్వాసాన్ని ఎదిగింప చేసుకోవాలి. కానీ ఆయన విశ్వాసాన్ని చూపించుకుంటా మన స్పిరిచువాలిటీని ఫీల్ అవ్వకూడదు. అవును ప్రభా, ఇదిగో నా సేవకుడు ద్వారా నన్ను ఇలా బలపరిచావు, ఇదిగో ఆర్థికమైన విషయాల్లో నా సేవకుడు ఇలా నిలబడుతున్నాడు, నాకు అలాగ నిలబడడానికి సహాయం చేయి, వ్యక్తులను ప్రేమించడానికి నాకు సహాయం చేయి, అందుకు నేను నిన్ను ప్రేమించే బిడ్డగా నన్నుంచు అని మనం ప్రార్థన చేస్తే ప్రతి విషయంలో దేవుడు మనల్ని తగిన విధంగా ఎదిగింపచేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.